అత్యంత ప్రాచీన కాలంలో గాలవుడు అని పేరు కలిగిన ఒక ముని ఉన్నాడు. పరమ విష్ణు భక్తుడు ఆయన. ఆయన ఈ సేతు దగ్గరకు వచ్చాడు. రామచంద్రుడు స్వయముగా ఇక్కడికి వచ్చాడని, సీతారాములు లింగ ప్రతిష్ఠ చేశారని తెలుసుకున్నట్టు ఆయన తెలుసుకుని, ఏమైనా హరిదర్శనం చేసుకుంటాను అని శపథం చేశాడు. శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం కఠోర తపస్సు చేశాడు. పూర్తిగా 1000 సంవత్సరాలు చేశాటండి ఆయన. ఇక్కడ చెప్పారు, జపన్ అష్టాక్షరం మంత్రం ధ్యాయన్ హృది జనార్దనం తతాప మహతే జాగాలవో గాలవో మునిపుంగవః. అష్టాక్షరి మంత్రం అంటే ఓం నమో నారాయణాయ. రోజు కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రం విడిచిపెట్టకుండా జపం చేశాడు ఆయన. 1000 సంవత్సరములు తపస్సు చేసినా విష్ణువు కనపడకపోతే మళ్ళీ 4000 సంవత్సరాలు తపస్సు చేశాట. 1000 ఏళ్ళు తపస్సు చేశాను, ఈ మహావిష్ణువు కనిపించలేదని ఎక్కడా కోపగించలేదు, మొండిగా చేశాడు. అంటే 8 ఏళ్ళు చేసినటువంటి తపస్సు అనమాట. తతఃపంచ సహస్రాణి వర్షాణి ముని పుంగవః. 5000 సంవత్సరముల తపస్సు చేశాట. రోజు ప్రొద్దుటే లేచేవాడు, అక్కడ ఏదో ఒక కుండంలో స్నానం చేసేవాడు. ఒక ఏడాది ఒక కుండంలో చేస్తే 2 ఏడాది ఇంకో కుండంలో, ఇందాక చెప్పాం కదా 24 కుండాలు ఉన్నాయి కదా, ఆ కుండాల్లో అలా మార్చి మార్చి స్నానం చేశాడు. ఏదో ఒక దివ్యస్థలంలో కూర్చునేవాడు. ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రం చేశాడు. మొదటి 1000 ఏళ్ళు పళ్ళు తిని తపస్సు చేశాడు. ఆ తర్వాత 2 ఏళ్ళు పళ్ళు కాకుండా ఎండిపోయిన దుంపలు తిన్నాడు. 3000 సంవత్సరముల కాలం కేవలం ఎండిపోయిన ఆకులు తిన్నాడు. 4వది ఇక ఆకులు కూడా తినడం మానేశాడు, జలం మాత్రమే తాగుతూ తపస్సు చేశాడు. 4000 సంవత్సరాలు గడిచాక, నేను నీళ్లు తాగినంత వరకు భగవంతుడు దొరకడేమో అని అనుకుని ఆఖరి 1000 సంవత్సరములు కేవలం వాయుభక్షణ చేస్తూ, అంటే గాలి మాత్రమే పీల్చుకుని ప్రాణాయామం చేస్తూ బతికాడు. అయినా మంత్రం విడిచిపెట్టలేదు. అది నిష్ఠ అంటే. ఏదో ఒక క్షణం గురువుగారు అనడం, రేపు పొద్దున తేడా వస్తే గురువుగారిని విడిచిపెట్టేయటం, అలాంటి అజ్ఞానులు కారు వాళ్ళు ఆ కాలంలో వాళ్ళు. ఒకసారి ఆశ్రయిస్తే యావజ్జీవితం ప్రాణమైనా పోవాలి తప్ప గురుచరణములను మాత్రం విడిచిపెట్టమనే కఠోర నియమం కలిగిన వాడు ఈ గాలవుడు. అందుకనే గాలవుడు మహాతేజ అన్నారు. ఏమిటో మానవులకి క్షణికోద్రేకం కదా, క్షణానికి ఒక రకంగా అయిపోతారే వీళ్ళకి, నిలకళ్ళు లేని వాళ్ళు అంటారు అనమాట. క్షణే తుష్టాహ క్షణే రుష్టాహ వితుష్టాశ్చ క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర. అవ్యవస్థిత చిత్తులు అనగా నిలకడలేని మనస్సు కలిగిన వాళ్ళు. కొంతమందికి మనస్సు ఎక్కడ ఒక చోట అలా ఉండదు, కాన్సన్ట్రేషన్గా ఉండదు అనమాట. వాళ్ళని సంస్కృతంలో అవ్యవస్థిత చిత్తులు అంటారన్నమాట. అటువంటి వాడు ఏం చేస్తాట, క్షణే తుష్టాహ, ఈ క్షణం సంతోషపడిపోతాడనమాట. ఆహా ఎంత బాగుందో అనుకుంటాట. ఏం బాగుందో అడిగి తెలియాలి, నాకు తెలియదు మీకు తెలియదు, కానీ ఈ పూట సత్సంగానికి వచ్చాడు, పురాణం విన్నాడు, ఎంత బాగుందో అని ఆనందపడిపోతాడు. మళ్ళీ ఒక 20 నిమిషాలు పోయాక ఎవడో ఏదో అంటాడు అనమాట, ఏ ఎందుకు ఎక్కువసేపు నిలబడతావు, తొందరగా నడన్నాడు, అన్నది నేను కాదు కదా అన్నవాడు ఎవడో. వాడేదో కారణం చేత వాడికి తెక్కొచ్చి వాళ్ళు ఆవిడ తిట్టడం వల్ల మిమ్మల్ని చే నడవండి అన్నాడు. వాళ్ళు ఆవిడ తిట్టిందో లేకపోతే ఇంకెవరన్నా తిట్టారో, ఏదో కోపం వచ్చి గురువు గారికి మీరు సాష్టాంగ పడుతూ ఉంటే లే అని తిట్టాడు. దండం పెట్టమన్నది గురువు కాదు, లేవమన్నది గురువు కాదు, కానీ గురువు గారు ఇందాక చెప్పినప్పుడేమో సంతోషం కలిగి వీడు బొమ్మను కానీ మండిపోయిందనమాట. వీడు తిడతాడా, ఇక రేపటి నుంచి సత్సంగానికి రానన్నట్ట. అంటే అక్షణమే రుష్టి కోపం కలిగింది. ఒక క్షణం సంతోషం, ఓ క్షణం కోపం. వితుష్టాశ్చ క్షణే క్షణే, ఎప్పుడు ఎలా మారతాడో తెలియదు, ఎప్పుడు ఎందుకు బుర్ర మారిపోతుందో తెలియదు. ఇదిగో ఛానల్స్ మార్చుకునే పిచ్చి పెనుగులే, అలా రిమోట్ పట్టుకుని నవరంధ్రాల టీవీ, దశావతారాల టీవీ, ఇంకేదో టీవీ, ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, ఇలా ఇలా మార్చుకుంటూ ఉంటాడు అనమాట. దేని మీద నిలకడ ఉండదు, అలా టిక్కో టిక్కో మారుస్తూనే ఉంటాడు. అలా క్షణక్షణానికి దిక్కుమాల మనసు మారిపోతూనే ఉంటుంది. అందుకని వాళ్ళు ఏమన్నారు, అవ్యవస్థిత చిత్తులు అన్నమాట. ఇలాంటి వాళ్ళ యొక్క అనుగ్రహం కూడా ప్రమాదంట. ఎందుకని వాడు వచ్చాడంటే, ఇంకా గురువు గారు మీకోసం ఏదైనా ఇచ్చేస్తాను, ఈ దిండు ఇచ్చేస్తాను, నా దిండు నాకే ఇస్తాను అనమాట, నా ఆస్తి రాసి ఇచ్చేస్తానంటాడు. రేపు పొద్దున వాళ్ళు ఏం చేస్తారనమాట, గురువు గారు అయ్యి మీకోసం 100 గజాలు ఇచ్చేస్తాను, మీకోసం ఏదో శివలింగ ప్రతిష్ఠకి స్థలం ఇచ్చేస్తానంటాడు. అవన్నీ నిజం అనుకుంటాం మనం పిచ్చివాళ్ళం. మళ్ళీ మర్నాడు వచ్చి నేను ఇచ్చిన స్థలం నాకు ఇచ్చే అంటాడు. నిన్నేమో ఆనందం కలిగింది, ఓ పాయసం ఇస్తాడు గిన్నెతో, పాయసం తాగుతావు లేదా, తాగకపోతే గురువు గారు జాగ్రత్త అంటాడు. జరిగిందండి బాబు ఇది. అదేదో ఓ పిచ్చి ఊళ్ళో ఓ పిచ్చి భక్తుడు వచ్చాడు, అంటే అమాయక భక్తుడు. నేను సొంతంగా పాయసం చేశాను, తాగకపోతే జాగ్రత్త, ఊరు దాటి వెళ్ళవు అన్నాడు. నేనేమో రైలుకి వెళ్ళాలి రాత్రికి రాత్రి, ఏం చేయను మరి, సరే కొంచెం తాగుతానైనా, కొంచెం కాదు మిగల్చకుండా తాగన్నాడు. అప్పుడు ఇంత గ్లాసుతో ఇచ్చాడు వాడు, ఒక్క చుక్క తాగి తెలియకుండా పక్కన పోసేశాను సీట్లో కింద. తాగేశారా, ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళనిస్తున్నాను అన్నాడు. అయిపోయింది అక్కడికి. మళ్ళీ సంవత్సరం వెళ్ళాను, నాకు మీరంటే కోపం వచ్చింది, కిందటి సంవత్సరం మీకు ఇచ్చిన పాయసం కక్కు అన్నాడు. లాస్ట్ ఇయర్ తాగిన పాయసం ఈ ఏడాది దాకా ఉంటుందా, ఆ తాగిన పాయసం కాస్త కూడా బాత్రూంలో ఆ కాసేపటికే వెళ్ళిపోతుంది, మన దగ్గర ఎక్కడ ఉంటుంది, ఇది మళ్ళీ వచ్చే సంవత్సరం కక్కంటే ఎలా కక్కుతారు చెప్పండి మీరు, అసలు ఒక్కోసారి విచిత్రంగా ఉంటానమాట, నా పాయసం కక్క అంటాడు వాడు. చాలా అమాయకత్వమో తెలియదు, అజ్ఞానమో తెలియదు, ఇలాంటి వాళ్ళు ఉన్నారే వీళ్ళని అవ్యవస్థిత చిత్తులు అంటారు. ఇంతటి భయంకరులు మరొకరు లేరు. అటువంటి వాళ్ళే జీవితంలో నాశనం అయిపోతారట. అందుకే వాళ్ళు ఎంతకాలం తపస్సు చేసినా ఎన్ని సాధనలు చేసినా దెబ్బతింటారన్నమాట. జ్ఞానులు ఎప్పుడూ ఒకే మార్గంలో ఉంటారు. మీరు అలాంటి వాళ్ళు కాబట్టి ఎన్నో కష్టాలకు ఓర్చుకుని ఈ పురాణాలు వినగలుగుతున్నారు. యావజ్జీవితం ఒకే రకంగా ఉండాలట. నిందతు నందతు వాసన్, నిందించినా లేక నాకు ఆనందం కలిగేలా మాట్లాడినా, ఇవాళ నువ్వు నన్ను తిట్టినా లేక నన్ను పొగిడినా, నాకు పెట్టినా నా దగ్గర లాక్కున్నా, ఏమైనా దేవా నీ పాదాలు విడిచిపెట్టను అంటారట జ్ఞానులు. అలాగే ఈ మహానుభావుడు ఎన్ని ప్రయత్నములు చేసినా భగవంతుడు ప్రత్యక్షం కాకపోతే ఏమాత్రము బాధపడక, ద్వేషం పెట్టుకోక, ఆఖరి 1000 సంవత్సరములు కేవలం గాలి పీల్చుకుంటూ తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకొని శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. శంఖ చక్ర గద పద్మాలతో 4 చేతులతో దర్శనమిచ్చాడు. ఇప్పుడు 4 చేతులతో దర్శనమిస్తే భగవంతుడు వరాలు ఇస్తాడు, కోరిన కోరికలు తీరుస్తాడు. అలా కాకుండా విశ్వరూపం చూపిస్తే ఈ జన్మలోనే ముక్తినిస్తాడు. అందుకే సాధారణంగా విశ్వరూపం చూపించడం మనమేం పొంగిపోక్కర్లా, అదొక అంతం. అలా కాకుండా చతుర్హస్తాలతో కనపడితే ఇంకా కొంతకాలం మన చేత ఒక ధర్మం సాధించవలసిన పనులు ఉన్నది కాబట్టి కనపడ్డాట. ఇతడేదో కొన్ని పనులు చేయాలి ఇంకా ఈ గాలవుడు. అందుకే 4 చేతులలో శంఖ చక్ర గదాపద్మాలు ధరించి దర్శనమిచ్చాడు. అప్పుడు ఆయన భక్తితో స్తోత్రం చేశాట. పీతాంబరధరం దేవం సర్వసృష్టి ప్రదాయకం వందే వేదాంత తత్వజ్ఞం శ్యామలాంగం తపోనిధిం. ప్రభు, పీతాంబరం ధరించిన నీకు నమస్కరిస్తున్నాను, నీ గురించి నమస్కరిస్తున్నాను. పీత అంటే పసుపు, పసుపు రంగులో వస్త్రం ధరించావు, 4 చేతులతో ఉన్నావు, శ్యామల వర్ణంలో ఉన్నావు, అటువంటి నీకు నమస్కారం. అపూర్వమైన నీ కాంతిని చూచి ఆశ్చర్యపోతున్నాను. నీలమేఘఛాయ శరీరంతో ఉన్న నీ శరీరం నుంచి వస్తున్న కాంతి నలుదిక్కుల్లో వ్యాపించింది, ఈ కాంతి నీ 2 కళ్ళతో చూడలేకపోతున్నాను అన్నట్ట. అప్పుడు ఈ శ్రీ మహావిష్ణువు ఆయన కోసం దివ్య దృష్టినిచ్చాడు. నిజంగా భగవంతుడు మన కళ్ళు ఎదురుగుండా కనపడితే మన నేత్రాలతో ఆయన చూడలేము, హడిలిపోతాం. అందుకనే జ్ఞానులు ఎప్పుడూ కూడా భగవంతుడు కనపడితే దివ్య దృష్టి ప్రసాదించంటారు. అర్జునుడికి దివ్య రూపం చూపించాడు ఆయన, వెంటనే అర్జునుడు నేను చూడలేనంటే దివ్య నేత్రాలు ఇచ్చాడు. దివ్య దృష్టితో కూడా చూడలేక, బాబో ఈ రూపం చూస్తే నా కళ్ళు బయర్లు గంబుతున్నాయి అన్నాడండి ఆయన. భగవంతుడిచ్చిన కొత్త నేత్రాలతో, దేవతానేత్రాలతో కూడా చూడలేకపోయాడు. దిశో న జానే న లభేచ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ప్రభు, నీ దివ్యమంగళ రూపాన్ని చూస్తూ ఉంటే నాకు దిక్కులు తోచట్లేదు, శాంతి లేదు, ప్రసన్నుడవుక ఈ రూపాన్ని ఉపసంహరించు అన్నట్ట. కాబట్టి భగవంతుడు నిజంగా తన దివ్యమంగళ రూపంతో దర్శనమిస్తే ఆ రూపం చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు, 1000 కళ్ళు చాలవు. ఆయన అనుగ్రహించి ఇచ్చిన దివ్య దృష్టితో కూడా కొంతవరకే చూడగలం. అందువల్ల ఈయన కోరితే ఆయన దివ్య దృష్టి ఇచ్చాట. అప్పుడు దివ్య దృష్టితో చూచి అద్భుత స్తోత్రం చేశాడు. నమో దేవాది దేవాయ శంఖ చక్ర గదాభృతే, నమో నిత్యాయ శుద్ధాయ సచ్చిదానంద రూపిణే, నమో భక్తార్తిహంత్రేతే హవ్యకవ్యస్వరూపిణే, నమస్త్రిమూర్తయే తుభ్యం సృష్టిస్థిత్యంతకారిణే, నమఃపరేశాయ నమో విభూమ్నే, నమోస్తు లక్ష్మీపతయే విధాత్రే, నమోస్తు సూర్యందు విలోచనాయ, నమో విరించాద్యభివందితాయ. యో నామ జాత్యాది వికల్పహీనః సమస్త దోషైరపి వర్జితో యః, సమస్త సంసార భయాపకారిణే తస్మై నమో దైత్య వినాశనాయ. వేదాంత వేద్యాయ రమేశ్వరాయ, వైకుంఠవాసాయ విధాతృపిత్రే నమో నమః సత్యజనార్తిహరిణే, నారాయణాయ అమిత విక్రమాయ, నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ శార్ంగిణే, భూయో భూయో నమస్తుభ్యం శేషపర్యంకశాయినే. ఈ శ్లోకాలు వరుసగా 1, 2, 3, 4, 5, 6 శ్లోకాలు ఉన్నాయి. ఇవి గాలవస్తుతి అంటారు. ఇందులో చతుర్వేదములు ఉపనిషత్తులు యొక్క సారం ఉన్నది, అందుకని దీనికి వేదస్తుతి అని పేరు పెట్టింది ఈ పురాణం. ఈ స్తోత్రం మీరంతా శ్రద్ధగా విన్నారు. ఈ స్తోత్రం వింటే కూడా మనమే స్వయముగా స్తుతించినటువంటి ఫలితం పొందుతాం. ఈ స్తోత్ర రచన చేసిన ఫలితం పొందుతాం. వీలున్నప్పుడు అమావాస్యల్లో, వీలున్నప్పుడల్లా వినండి, అది కాకుండా అమావాస్యలలో, సంక్రాంతి పర్వదినాలలో, గ్రహణాలలో, నదీ స్నానాలలో ఈ స్తోత్రం వింటే తిరుగులేనటువంటి శక్తి పొందుతాడు. శ్రీ మహావిష్ణువు అటువంటి వాడిని రక్షించే బాధ్యత నాది అన్నాడు. ఈ స్తోత్రం విన్నవాడిని రక్షించడానికి విష్ణువు తన చక్రమే పంపుతానన్నాడు. అందుకే ఈ స్తోత్రం చాలా గొప్పది, హరిరక్షణ పొందించే స్తోత్రం. జీవితంలో ఎప్పుడొకప్పుడు కష్టం రాకుండా ఎందుకు ఉంటుంది? ఉన్నప్పుడు అందులోంచి బయటపడడానికి ఈ స్తోత్రం చాలా అవసరం. కాబట్టి వీలున్నప్పుడల్లా చదువుకోండి. దేవాదిదేవుడు శంఖం చక్రం గదాధరించిన పరమాత్మరి కొరకు నమస్కారం. నిత్యము ఉండే శుద్ధస్వరూపుడైన పరమాత్మ కొరకు నమస్కారం. భక్తుల యొక్క ఆర్తిని తొలగించే పరమాత్మకు నమస్కారం. దేవతలకి హవ్యం, పితృదేవతలకి గవ్యం. దేవతలకి ఇచ్చేటటువంటి దాన్ని హవ్యం అంటారు. ఉండయి దేవతలకు యజ్ఞం చేసేటప్పుడు మనం వేసే నెయ్యి చెరువు ఇవన్నీ హవ్యం. పితృదేవతలకి పిండ ప్రదానంలో చేసే యజ్ఞంలో వేసే వాటిని గవ్యం అంటారు. ఈ రెండు నువ్వే మోసుకుపోతావు, అంటే నువ్వే అగ్నిస్వరూపుడివి, అటువంటి నీకు నమస్కారం. త్రిమూర్తి స్వరూపుడమైన నీకు నమస్కారం. సృష్టి స్థితి లయం ఈ మూడు చేసే నీకు నమస్కారం. ఆది మధ్య అంతం ఈ మూడు లేని నీకు నమస్కారం. సాధారణంగా ఒక వ్యక్తిని చూడగానే ఇదిగో ఇవి పాదాలు అంటే ఇది మొదలు, ఇదిగో ఇది మధ్య, ఇది చివర అని చెబుతున్నాం కదా. ఆది మధ్య అంతం కనపడుతున్నాయి. మానవులకు ఆది మధ్యాంతాలు ఉన్నాయి, కానీ పరమాత్ముడు అంతటా నిండి ఉంటాడు కనుక ఏది ఆదియో ఏది మధ్యయో ఏది అంతమో తెలియదు. అందుకని ఆది మధ్యాంతరహితుడు ఆయన. అటువంటి మహానుభవ నీ కొరకు నమస్కారం. వేదాంత వేద్యుడివి అంటే ఉపనిషత్తుల ద్వారా గ్రహింపదగిన వాడివి, లక్ష్మీ వల్లభుడివి, అటువంటి నీకు నమస్కారం. వైకుంఠవాసుడివి మళ్ళీ సర్వాంతర్యామివి, అటువంటి నీకు నమస్కారం. సర్వజనుల యొక్క ఆర్తిని హరించే నీకు నమస్కారం అని స్తోత్రం చేయగానే శ్రీ మహావిష్ణువు మెచ్చుకుని నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. నీకే కోరుకునే హక్కు ఇచ్చాను, కోరుకో ఏది కోరుకుంటావో. వెంటనే ఆయన నాకు ఇంకేం కావాలండి, శాశ్వతంగా వైకుంఠం ప్రసాదించండి, ఏ కోరికలు లేవన్నాడు ఆయన. ఆయన ఏమి జూబ్లీ హిల్స్లో బిల్డింగ్లు అడగలేదు, బంజారా హిల్స్ ఇంత రాయమనలేదు, ఏ కోరిక లేదు. కేవలం నిత్యం నీ దర్శనం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ వైకుంఠంలో ఉండి జనన మరణాదులు లేనటువంటి దివ్యస్థితి పొందాలన్నట్ట. అప్పుడు ఆయన నవ్వి ఆ పని చెయ్యటానికి ఇంకా సమయం ఉన్నది, అందరూ నేను కనబడగానే వైకుంఠానికి వచ్చేస్తానంటే ఈ యాదవనగర్లో కృష్ణాలయంలో పురాణం చెప్పేవాడు ఏమైపోతాడు ఆయన? అందువల్ల కొంతకాలం అక్కడ ఉండి ప్రజలందరికీ ధర్మ మార్గాన్ని ప్రబోధించాలి అన్నాడు ఆయన. అందుకే నేను ఇక్కడ ఉన్నాను, లేకపోతే నేను వెళ్ళిపోయాడు వైకుంఠానికి. ఎవరికి వాడే వైకుంఠానికి వెళ్ళిపోతే వారి భూమి ఏమైపోతుందండి? ఈ భూమి మీద కట్టుకునే ఇళ్ళు ఏమైపోతాయి? ఇక్కడ కట్టుకునే కాంట్రాక్టర్లు ఏమైపోతారు? రియల్ ఎస్టేట్ బిజినెస్ వాడు ఏమైపోతాడు? కాబట్టి తప్పదు అడిపోలో ఇక్కడ చేయాలి. ప్రతి వ్యక్తి కొంతకాలం పాటు ఇక్కడ తన ధర్మాన్ని నిర్వహించాలి. అందువల్ల ప్రతివాడు గురువుగారు మీతో వచ్చేస్తాను తీర్థయాత్రలు చేస్తానంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు? కొంతకాలం మరి మీ ధర్మం మీకు ఉంటుంది, అందరూ సన్యాసమే పుచ్చుకుంటే ఇంకా భావితరం ఏమవుతుంది? అవునా కదా అంటారు కానండి, ప్రతివాడు కనపడగానే ఏదో తెలియని క్షణికోద్రేకంలో గురువుగారు నాకు ఏ కోరిక లేదని నాకు సన్యాసం ఇప్పించండి అంటారు. సన్యాసం అనేది ఇప్పిస్తే వచ్చేది కాదు, మనస్సులోంచి రావాలి, గురువుగారి పరీక్షల్లో నిలబడాలి. ఇవాళ ఉన్న కోరిక రేపు పొద్దున ఎవడన్నా కనపడగానే మళ్ళీ ఉండకుండా ఉండాలి. అనేకములు ఎంతోమంది సన్యాసం పుచ్చుకుందామని వెళ్ళి సన్యాసం పుచ్చుకొచ్చేశారు ఆయనకి. అందువల్ల సన్యాసం ఇప్పించేది కాదంటాడు నారదుడు, మానసికమైనటువంటి వైరాగ్యం కలగాలట. తాత్కాలిక వైరాగ్యం ఇదిలాగా భార్య ఆవిడ అప్పడాలకరతో కొట్టిదిట, అందుకని గురువుగారు నాకు సన్యాసం ఇప్పించండి. ఏదో ఆవిడకి మండింది, ఎందుకని నువ్వేమో అప్పడాల పిండి తేవు, బయట తిరుగుతావు, ఆవిడ అన్ని పనులు చేసుకోవాలి, పొద్దున సాయంకాలం దగ్గర పిల్లలకి స్నానం చేయించాలి, స్కూల్కి దేపెట్టాలి, టిఫిన్ చేయాలి, ఎన్ని పనులు ఉంటాయి, అందుకని మండి బాగా అయితే అప్పడాల కరతో కొట్టింది అంతే కదా. ఓ చిన్న దెబ్బ తగిలింది నీకు, ఆ దెబ్బకే సన్యాసం పుచ్చుకుంటే ఎలాగా? అలాగే భర్త గారు, ఆయనకి ఏదో కర్మ కాలింది, ఏదో సమస్య వచ్చింది, బాస్ ఏదో యాసని తిట్టేట, బాస్ అన్నాక అప్పుడప్పుడు యాస అంటాడు, అన్నిటికీ ఎస్ అంటాడా, అందుకని ఇంటికి వచ్చి భార్యను కొడతావా, ఆవిడకి మండిపోయింది, నాకు సన్యాసి ఇప్పింది, సన్యాసినిగా మార్చండి అంటే కుదరదు, సువాసినిగా మారుస్తాను, సన్యాసినిగా మార్చనమా అన్నాను నేను ఒక ఆవిడ్ని. అందువల్ల అన్ని వేళలో వైరాగ్యం కుదరదు, వైరాగ్యం రావడానికి చాలా కష్టం, అది మానసికమైనది అన్నమాట. నేను చిన్నప్పుడే హిమాలయాలకు వెళ్ళానని చెప్పానే, అక్కడ తమాషా చూశానండి. ఒక ఆయన ఉండేవాడు, రోజు ఆయనకి కాషాయ వస్త్రం ఉండేది, ఆ కాషాయ వస్త్రాన్ని ఇలా ఉతికి ఆరేసుకునేవాడు, ఆరేసుకున్నాక జపం చేస్తూ ఇలా తొంగి చూసేవాడు. ఎందుకనట, అక్కడ కొంతమంది ఉండి సన్యాసుల యొక్క కాషాయ వస్త్రాలు ఎత్తుకుపోతున్నారట, అందుకని జపం చేయటం మధ్య మధ్యలో అని చూసేవాడు. నాకు అనుమానం వచ్చింది, నాకు 8 ఏళ్ళే అప్పుడు ఇంకా, అందుకని ఏమిటండి స్వామి అటు చూస్తున్నారంటే ఏం చేయమంటాయా, ఆ ఉన్నవి నాకు 2 గుడ్డలు, ఆ 2 గుడ్డల్లో గుడ్డ కట్టుకున్నాను, ఒక గుడ్డ ఆరేసుకున్నాను, వాళ్ళు పట్టుకోవడానికి రేపు నాకు కష్టం, అందుకని రోజుకోసారి అలా చూసుకుంటున్నాను అన్నట్ట. అంటే నువ్వు హిమాలయాలకు వెళ్ళినా గుడ్డ మీద వ్యామోహం పోలేదు, వాడు పట్టుకుపోతే ఎలాగారే ఓహొచ్చిందా లేదా నీకు? కాబట్టి ఎంత వైరాగ్య సంపన్నుడికైనా కాషాయ వస్త్రం మీదనే ఒక వ్యామోహం ఉంటుంది, కమండలం మీద ఒక వ్యామోహం ఉంటుంది, మన దర్భాసనం మీద వ్యామోహం ఉంటుంది, నా ఆశ్రమం నాదే అనిపిస్తుంది, అనిపించకుండా ఎవడో ఉండడు, నా పండు నాదనిపిస్తుంది. ఏ కారణము చేతనైనా మనం పూర్తిగా వైరాగ్యం పొందలేం. అలాంటి వైరాగ్యం మీలాంటి పుణ్యాత్ములు పొందితే పొందొచ్చు. మీరు మహానుభావులు, మీకు అసలు ఏ విధమైన కోరికలు లేవు, మీ మెడల్లో ఉన్న గొలుసులు లాగేసుకున్నా ఏమి అనరు, వైరాగ్యం అంత తేలిగ్గా వస్తుందా? కాబట్టి కష్టం ఎంత కాదనుకున్నా సరే ఏదో రకంగా. ఆ మధ్య నా చెప్పులు పోతే నాకు కూడా నడవడానికి ఓపిక లేక, అయ్యో నా చెప్పులు పోయి నాకే అనిపించింది, అప్పుడు ఎవరో వెళ్ళి చెప్పులు పట్టుకొచ్చారనుకోండి. కాబట్టి అమ్మా, శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట, గాలవా వెంటనే వైకుంఠానికి రావాలంటావు కానీ అప్పుడే వచ్చే అవకాశం లేదు, నీ మనసులో ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి, ఈ భూమండలంలో ఈ సేతు ప్రాంతంలో ఉండు. ఇక్కడ ఒక కుండం ఉన్నది, ఈ కుండంలో స్నానం చేస్తూ వచ్చిన వాళ్ళకి ధర్మ మార్గాన్ని బోధించు, తీర్థయాత్రల యొక్క ఫలితాన్ని గురించి వివరించు. కాకపోతే నువ్వు ధర్మాత్ముడివి కనుక ధర్మ ప్రబోధన చేసేవాడికి ఒక రక్షణ ఉండాలి. హైందవ ధర్మాన్ని గురించి చెప్పేవాళ్ళకి రక్షణ అవసరం అటండో. మీరు చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందే, మీ అంతటి మీరు జపం చేసుకుంటూ ఉంటే మీ ఆలయాలు పడగొడతాడు, పైగా కొంతమంది పోలీసులు అన్న ఏంటంటే వాడికి మతిస్థిమితం లేదుట, ఏది ఒక్క హిందువుల ఆలయాలు పడగొడితేనే మతిస్థిమితం ఉండదు వాడికి. కాబట్టి హైందవ ధర్మంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడొకప్పుడు ఏదో సమస్య వస్తూ ఉంటుంది కనుక శ్రీ మహావిష్ణువు అన్న మాట ఏమిటో తెలుసా, నా చక్రమును ఇక్కడే పెడతాను నీ కోసం, ఎవడైనా దుర్మార్గుడు నీ జోలికి వస్తే ఈ చక్రం ఆ నీ చక్రముణ్ణి అవక్ర పరాక్రమంతో ఖండించేస్తుంది, నీకు రక్షణ ఈ చక్రం అన్నాడు ఆయన. ఈ స్థలం చాలా గొప్పది, ఒకప్పుడు ఇది విష్ణువు చెబుతున్న మాట, గాలవుడు అనే ఋషితో చెబుతున్నాడు. ఈ గాలవుడు ఎంత గొప్పవాడో తెలిసిన మీకు, ఈయనే మదాలస చరిత్రలో రుతధ్వజుడనే రాజుగారికి ఒక గుర్రం ఇచ్చినవాడు. అంతటి గొప్పవాడు ఈయన. ఆ గుర్రం ఇచ్చిన తర్వాత ఇక్కడ తపస్సు చేశాడు. ఈ తపస్సుకు ముందు ఒక గుర్రం కూడా ఇచ్చినవాడు, అంత గొప్పవాడు ఈయన. అటువంటి గాలవుడితో విష్ణువు అంటున్నాడు, పూర్వం ధర్మదేవత ఇక్కడ కొంతకాలం తపస్సు చేసింది. ధర్మదేవత చాలా గొప్పది, కానీ ధర్మం క్రమక్రమంగా కృతయుగంలో ఉన్నంతగా త్రేతాయుగంలో ఉండడం లేదు, త్రేతాయుగంలో ఉన్నంతగా ద్వాపరయుగంలో ఉండడం లేదు, ద్వాపరయుగంలో ఉన్నంతగా కలియుగంలో ఉండడం లేదు. ధర్మం క్షీణిస్తోంది. అందుకని ధర్మదేవత తాను నాశనం అయిపోతున్నాననే భయంతో ఒకప్పుడు ఈ క్షేత్రానికి వచ్చాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ తపస్సు చేశాడు. ఆయన పేరు మీదుగా ఒక పుష్కరిణి ఏర్పాటు చేశాట. దానికి ధర్మ పుష్కరిణి అని పేరు. ధర్మ పుష్కరిణి చేయం పుణ్య పాప వినాశిని. నాయన గాలవ, ఇప్పుడు నువ్వు కూర్చున్న స్థలం పక్కనున్నది ధర్మ పుష్కరిణి. ఇక్కడే ధర్మదేవత తపస్సు చేశాడు. ఇక్కడ నువ్వే ఉండి ఆ ధర్మదేవత యొక్క ప్రభావం లోకంలో వ్యాప్తి చేయాలి, అనగా ధర్మరక్షణ నువ్వు చేయాలి, ధర్మాన్ని ప్రజలు ఆచరించేటట్టుగా మంచి మార్గం చెప్పాలి అన్నట్ట. ఆయన ఆశ్చర్యపోయాడు గాలవుడు. శ్రీ మహావిష్ణుదేవ, నువ్వు నాకు చక్రాన్ని రక్షణగా ఇచ్చావు, కొంతకాలం ఉండమన్నావు, నీ దర్శనం వల్ల నాకు ముక్తి వస్తుంది. అందుకని నాకు చిన్న ప్రశ్న, ధర్మదేవత ఇక్కడ తపస్సు చేసి ఏం చేసిందో ఆ వివరాలు చెప్పకుండా నువ్వు వైకుంఠానికి వెళ్ళడానికి వీల్లేదన్నాడు. భగవంతుడైన విష్ణువుని కూడా అట్టే పెట్టాడండి ధర్మ సందేహాలు తీర్చడానికి. భగవంతుడు కూడా తన స్టూడియోకి పిలుచుకున్నాడు ఆయన. ఆయన అంత గొప్పవాడు, ఆలోచించండి. ఎందుకంటే స్కాంద పురాణంలో చక్రతీర్థం యొక్క అద్భుతమైనటువంటి మహిమ ఇందులో చెప్పారు. అందులో కథ అన్నమాట ఇది. స్వయంగా విష్ణువు గాలవుడికి చెప్పిన కథ. నాయన, పూర్వం ధర్మదేవత వచ్చి ఇక్కడ ఈ సముద్ర తీరంలో శివుడి కోసం మహాతపస్సు చేశాడు. తపస్సు చేసేవాళ్ళు రోజు స్నానం చేయాలి, స్నానం చేయకుండా తపస్సు చేయరు, అదొక నియమం. శుచిగా ఉండి అప్పుడు తపస్సు చేయాలి. అందుకని ధర్మదేవత ఒక నీటి కుండాన్ని సృష్టించుకొని అందులో తాను స్నానం చేసి అనంతరం శివుణ్ణి అర్చన చేసేవాడు. అప్పుడు శివుడు కొంతకాలానికి ప్రశ్న ఇతను చూచి ఇతని మీద అభిమానం కలిగి దర్శనమిచ్చాడు. ఈశ్వరుడంతటి వాడు ఇతనిని ఎందుకు తపస్సు చేస్తున్నావని ప్రశ్నించకుండా దర్శనమిచ్చాట. నీ కోరిక ఏమిటి అనకుండా దర్శనమిచ్చాడు. అప్పుడు ధర్మదేవత గొప్ప స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రమే ఇప్పటికి కూడా వేదంలో ఉన్నది, అవే ఇందులో కనపడతాయి వారికి. కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయత వ్యసే ఓచే మసం తమగుం హృదే. ఈ మంత్రం స్కాంద పురాణంలో స్తోత్ర రూపంలో ఇచ్చారు. రుద్రుడి కొరకు, కద్రుద్రుని కొరకు, ప్రచేతసుని కొరకు నమస్కారం. రుద్రుడు అంటే మీకు అర్థమయ్యింది, పూర్వకాలంలో పుట్టి పుట్టగానే ఒక రూపం ధరించి ఏడ్చి రాక్షసుని ఏడిపించాడు. ఏడ్చినట్టేడ్చి రాక్షసుల్ని సంహరించి ఏడ్పించాడు కనుక అప్పటి నుంచి రుద్రుడు అన్నారు. రాక్షసుల్ని భయంకరాకారంతో సంహరించటం వల్ల కూడా రుద్రుడు అన్నారు. రుద్ర శబ్దమునకు ఏడిపించినవాడు, కావాలని ఏడ్చినవాడు, భయంకరాకారుడు అని అర్థం. మరి కద్రుద్రుడు అంటే కత్ అనే అక్షరమునకు, కత్ అంటే కకారకారములు, తకార పొల్లు, కత్ అన్నమాట. అత్యుత్కటము, శ్రేష్టము, గొప్పది అని అర్థం. కద్రుద్రుడు అంటే మహాశ్రేష్ఠుడు, చాలా గొప్పవాడైన దేవుడు అనమాట, గొప్ప రుద్రుడు. అంతకంటే ఇంక కోపమును ప్రదర్శించువాడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు. ప్రపంచ ప్రళయకాలంలో లోకాలన్నిటినీ భస్మం చేసే రౌద్రం ప్రదర్శిస్తాడు అని ఒక అర్థం. భక్తులను అనుగ్రహించేటప్పుడు తనను తానే మర్చిపోతాడని అర్థం. భస్మాసురుడికి కూడా వరం ఇచ్చేస్తాడు ఆయన, అడిగితే వరం కాదనకుండా ఇస్తాడు. ఇంకా వరం ఇచ్చేటప్పుడు ఆయన వలే అనుగ్రహించేటటువంటి భక్త సులభుడైన దైవము మరొకడు లేడు గనక ఆయన్ని కద్రుద్రుడు అన్నారన్నమాట. ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మంత్రాలు ఉన్నాయి, అవే ఇక్కడ ఐదు స్తోత్రాలు అన్నమాట. ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః.
వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమశ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యోథోరేభ్యో ఘోరఘోరతరేభ్యేభ్యసర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. కద్రుద్రాయ ప్రచేతసే మీషుష్టమాయ తవ్యసే వోచేమ శంతమగుం హృదే. ఈ మంత్రములతో ధర్మదేవత రుద్రుణ్ణి స్తుతించాడు. ఆయనే అఘోరముఖం కలిగినవాడు, ఘోరముఖం కలిగినవాడు. దక్షిణం వేపుండే ఈశ్వరుడు యొక్క ముఖమును అఘోరము అంటారు. అనగా చచ్చినవాణ్ణి కూడా బ్రతికించుకోగలిగే శక్తి కలిగిన ముఖం అది. చచ్చిన శవంలో కూడా పరమాత్మను చూడండి, అసహ్యించుకోకండి అని చెప్పే ముఖం అటండి అది. సాధారణంగా ఎవడన్నా చచ్చిపోతే ఆ శవాన్ని చూస్తే కంగారు పడిపోయి అసహ్యం వచ్చి తొందరగా శ్మశానానికి పట్టుకుపోండి అంటున్నారు మన వాళ్ళు. కనీసం ఇంటి గుమ్మంలో కూడా శవాన్ని ఉంచట్లేదు. అపార్ట్మెంట్లో ఎవరైనా చచ్చిపోతే చచ్చినంత పనవుతోంది, పాప అక్కడ పడుకోబెట్టవరు, అది మహాపాపం. శవాన్ని ఉంచనివ్వండి అక్కడ. శవం ఉంచడానికి ఇల్లు మీరు ఇవ్వడం జరిగితే మీ ఇల్లు పరమ పవిత్రమవుతుంది. ఒక శరీరాన్ని అక్కడ పడుకోబెట్టిన కారణం చేత ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కూడా పోతాయి తప్ప ఏమీ నష్టం రాదు. కాబట్టి శవాన్ని ఉండనివ్వండి, శవాన్ని మొయ్యండి. అది వచ్చిపోయి మనకి చావురు అన్నట్టుగా అమ్మో మా ఇంట్లో ఉండడానికి వెళ్ళేది. అద్దింట్లో ఉంటే బయట గంటి వస్తున్నారు నిర్దాక్షిణ్యంగా అనమాట. నేను అలా చేయొద్దన్నాను. మా ఇంట్లో అద్దెకున్నటువంటి వాళ్ళ తల్లి చచ్చిపోతే అక్కడ పడుకోబెట్టుకున్నానంతే. ఇదేనా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు కలియుగంలో అందరూ అపార్ట్మెంట్లో ఉండవలుంటున్నారు, వాళ్ళు ఉండవలసి వస్తుంది కదా అందరికీ. ఆ అపార్ట్మెంట్లో ఎవరు చచ్చిపోయినా సరే ఏ ప్రెసిడెంటు లేదు, సెక్రటరీ లేదు, తీసి అవతల వారేయండి. మీరు చెప్పిందే వేదం. మీరు అనుకుంటున్నారా సెక్రటరీనో ఇంకోండో, అందరూ ఐకమత్యంతో ఉండండి. గురువు గారు చెప్పారు శవాన్ని కాసేపు అక్కడ ఉంచండి, ప్రదక్షిణ చేయండి, వీలుంటే పువ్వు వేయండి, మొయ్యడానికి సాయం చేయండి. అప్పుడు మీరు అందరూ ఇలా పరస్పరం సాయం చేసుకుంటే ఎప్పుడో ఒకప్పుడు పెద్దవాళ్ళయ్యాక అక్కడ తావక తప్పదు కనుక మనకీ లాభేది. నూరేళ్ళకైనా తప్పదు కదా మరణం. ఇప్పుడు వెంటనే వెళ్ళిపోతుంది మళ్ళీ నూరేళ్ళు అయ్యాక. ఆ వెళ్ళిపోయేటప్పుడు అక్కడ పడుకోబెట్టవలసిన అవసరం వస్తుంది. ప్రతి వ్యక్తి చివరికి అక్కడికే వెడతాడు. ఎంతకాలం బతికినా అలా పడుకోబెట్టగా ఎవరికైనా తప్పదు. ఇప్పుడు గురువుగారు గురువుగారిని కాళ్ళు కొట్టుకున్నవాళ్ళు, ఇప్పుడు కాళ్ళుకు బదులుగా కాళ్ళు పెట్టినటువంటి నాలుగు పలకలది పోయేవి తప్పదు కదా. ఆ వయసేపుడు కాస్త శవాన్ని అక్కడ పడుకోబెట్టడానికి స్థలం ఇస్తే ఎంత లాభం అండి. బతుకున్నప్పుడు వీడిని గౌరవిస్తున్నారే, మరణానంతరం కూడా గౌరవించాలి. అసలు ఏదని చెప్పాలంటే బతికున్నప్పటికంటే వాడే గొప్పవాడు. బతికున్నప్పుడు అబద్ధాలు ఆడతాడు, పాపాలు చేస్తాడు, పిచ్చి పనులు చేస్తాడు, చచ్చిపోయి ఏం చేస్తాడు, అలా పడి ఉంటాడంతే. కాబట్టి అందుకని శవం కాదు శివం అన్నారు దాన్ని. అంతటి స్థాయి మనకి చెప్పడం కోసం పరమాత్ముడు అఘోరుడు అయ్యాట. అఘోరుడు శవమును కూడా దైవమని చెప్పినవాడు, ఘోరత్వం లేనివాడు. దక్షిణం వైపు ఒక ముఖం పెట్టుకుని అఘోరమనే ముఖం పెట్టుకున్నటువంటి వాడు. కానీ కోపం వస్తే ఇంకంతకంటే ఘోరమైన ఆకారం మరొకరికి ఉండదు. అటువంటి పరమాత్మ కొరకు నమస్కారం ఇత్యాది మంత్రములకు మెచ్చుకుని శివుడు ధర్మదేవత, ఇప్పుడు నేను ప్రీతిపాత్రుడయ్యాను, కోరుకో ఏం కావాలో అన్నట. ఇత్థం ధర్మేణ కథితో దేవో ధర్మ మథా ప్రవీత్. ఇలా అనగానే దేవుణ్ణి చూసి సంతోషించి, ప్రభు నన్నెప్పుడూ నీ వాహనంగా పెట్టుకో, నీ వెంట రావాలి నేను. నన్ను వీపు మీద నిన్ను మోసేటటువంటి భాగ్యవంతుణ్ణి చెయ్యన్నట. చాలా సంతోషపడిపోయాడు శివుడు. నాయనా నువ్వెప్పుడు నా దగ్గరే ఉండిపోతే ప్రజలకు ఇబ్బంది వస్తుంది, కాబట్టి నీ శరీరమును రెండుగా మారుస్తున్నాను. ఒక శరీరము ధర్మదేవత అనే పేరుతో ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుంది. నిన్ను ఆచరించే వాళ్ళని నువ్వు ఆ ధర్మదేవత రూపంలో అనుగ్రహించు. రెండవ శరీరాన్ని నందీశ్వరుడనే పేరుతోటి వాహనంగా చేసుకుంటాను. ఒక శరీరమేమో నందిగా మారుతుంది, ఒక శరీరం ధర్మదేవతగా ఉంటుంది అని శివుడు ఆ క్షణమే, వాహనం భవమే ధర్మ సర్వదా లోక పూజిత, నువ్వు నాకు వాహనం అవుతావు, ప్రజలు నిన్ను గౌరవిస్తారు అన్నాడో లేదో. వెంటనే ధర్మదేవత శరీరం రెండు రూపములు ధరించింది, తెల్లని ఎద్దుగా మారింది.
అదే ఇప్పుడు మనం నందీశ్వరుడు అని పిలుస్తున్నాం. ఆయనే తర్వాత శిలాదుడైన ఆయనకు కొడుగ్గా పుట్టి శిలాదపుత్రుడే మళ్ళీ తపస్సు చేసి రెండవసారి శివుడికి వాహనం అయ్యాడు. ఆయనే నందీశ్వరుడు. ఆ వాహనం మీద శివుడు కూర్చున్నాడు. ఇక రెండవ రూపం కనపడదు కంటికి, తెల్లని వస్త్రములు కట్టుకుని లోకమంతా తిరుగుతూ ఉంటుంది. ఈ రెండవ రూపమే దేవతా రూపం. ఆ రూపం ఏం చేస్తుందన్నమాట, ఓహో దశమి ఆదివారం పొద్దుటేమో గురు పూజ చేసుకున్నారు, సాయంత్రం పురాణం విన్నారు అని మిమ్మల్ని పట్టుకుంటుంది. అప్పుడు ఆ రోజు నుంచి మీరు పట్టింది బంగారం అవుతుంది, మీరు ధర్మాత్ములు అవుతారు, మీ కుటుంబంలో ఆనందం కలుగుతుంది. అలా కాకుండా డిసెంబర్ 31 అర్ధరాత్రి తలకోసేసా తాగారు, పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే పోలీసుల మీద ఈ ఒక్కరోజన్నా తాగినామండి అన్నారు. ఏ నేను సీసా వాడు ఎవడో సీసా తాగేశాను, ఇక్కడ దాకా నడిపాను, ఈ కాస్త దూరం ఇంటికి వెళ్ళలేనా, నన్ను ఎందుకు కొట్టుకుంటారంటాడు పాపా పోలీసుల్ని. వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయొద్దు అంటాడు. అటువంటి వాళ్ళని చూస్తాడు, చిచ్చి మీ దగ్గరికి నేను రాను, నా డ్యూటీ అంతా ఈ కృష్ణాలయంలో ఉంది అని వెంటనే ఏం చేస్తాడు, కలిపురుషుడిని పిలుస్తాడు, వీళ్ళందరినీ నువ్వు పట్టుకో అంటాడు. అప్పుడు ఆ కలిపురుషుడు వచ్చి వీళ్ళని పట్టుకుంటాడు. అందుకే వాళ్ళ ముఖాలు చూసారా, ప్రేత కళ, తాగి తాగి ఎలా వండిపోయి ఆ తర్వాత కుడి ఎడం అయితే అంటారు, చివరి సర్వనాశనం అయిపోతారు. అలా దౌర్భాగ్యం అంతానేమో కలిపురుషుడు పట్టుకుంటాడు, పుణ్యాత్ముల్ని ఈ ధర్మదేవత పట్టుకుంటాడు. మీరు చేసే సత్కార్యములను చూచి మీ వెంట పడతాట, మిమ్మల్ని అనుగ్రహిస్తాడు, సుఖం శాంతి ఇస్తాడు. అప్పుడప్పుడు ధర్మాత్ములకి పరీక్షలు ఉంటాయి, కానీ పరీక్షలు తాత్కాలికం, చివరికి మాత్రమే ధర్మమునకే విజయం లభిస్తుంది అని ఈశ్వరుడు ఈ విధంగా ధర్మదేవతను నడుగు చేశాడు. అందుకని అప్పటి నుంచి ధర్మదేవత వృషభ రూపంలో తిరుగుతుందనమాట. మనకి భాగవతంలో కూడా చూడండి, కలిపురుషుడు ఎద్దు యొక్క కాళ్ళు ఎరగొట్టాడన్నామే ఈ వృషభదేవత ధర్మదేవత అన్నమాట. అందుకే రాముణ్ణి ఏమన్నారు, నర వృషభ, మానవుల్లో వృషభుడు అన్నారు. ఏమిటి ఆబోతుతో ఎందుకు పోల్చారని చాలామందికి అనుమానం. ముని పొంగవుడని లేకపోతే రాజపొంగవుడని కవి పొంగవుడని ఎందుకంటారంటే పొంగవము అంటే ఎద్దు లేక ఆబోతు. ధర్మదేవత ఎప్పుడు అలా తిరుగుతుంది కనుక కవి పొంగవుడు కవులలో గొప్పవాడు, కవులలో శ్రేష్ఠుడు అనడానికి ఇది వాడడం మొదలెట్టారు అనమాట అప్పటి నుంచి అనమాట. ఈ కథంతా శివుడు ధర్మదేవతను అనుగ్రహించిన కథ విష్ణువు చెప్పి, ఇదిగో ఇక్కడే ధర్మదేవత తపస్సు చేశాడు, ఇక్కడే శివుడికి వాహనం అయ్యాడు, ఇక్కడి నుంచే లోక సంచారం చేస్తున్నాడు. ఆయన స్నానం చేసిన చెరువు ఇది, ఈ చెరువులో స్నానం చేసి పక్కనే కూర్చుని నువ్వు పురాణాలు చెప్పు, వచ్చిన వారందరినీ ధర్మ మార్గంలో నడుపు. ఈ రామేశ్వర క్షేత్రం సేతుక్షేత్రం చాలా గొప్పది, ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు, వచ్చిన వారందరికీ లేదనకుండా ధర్మోపదేశం చెయ్యి, ఒక్కరోజు కూడా పురాణం ఆపద్దు, నిత్య పురాణం చెప్పన్నట్ట అని చక్రాన్ని కూడా పక్కన పెట్టాడు. అప్పుడు గాలవుడు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీహరిని ధ్యానం చేసి ఆ రోజు నుంచి ముందు మత్స్య పురాణంతో పురాణం మొదలుపెట్టాడు. మత్స్యస్వరూపుడైన విష్ణువుని ధ్యానం చేశాడు. ఎక్కువగా ఏకాదశి వస్తే స్నానం చేసి ఉపవాసం ఉండేవాడు. ద్వాదశి ఘడియల్లో ప్రొద్దుటే లేచి స్నానం చేసి అనంతరం మంచి పదార్థాలు తెచ్చి ఋషులకు పెట్టి లేదా పురాణాలు వినడానికి వచ్చిన వాడికి పెట్టి తాను తినేవాడు. ఎప్పుడు ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడు ద్వాదశి ఘడియలు దాటకుండా ఏదో ఒకటి తినాలి. ఏమీ తినకుండా కటిక ఉపవాసం ఏకాదశి నాడు చేయకూడదండోయ్. ఇప్పుడు కలియుగంలో అమాయకత్వంతో ఏమీ తినకుండా చేస్తున్నారు కొంతమంది ఉపవాసాలు, దాంతో కళ్ళు తిరిగి పడిపోతున్నారు. కలియుగంలో అన్నం భిన్నం చేసుకుని ఉప్పుడు పిండేనా తినాలట. కలియుగంలో కటిక ఉపవాసం పనికిరాదు. ఒకవేళ ఎక్కువ కటిక ఉపవాసం ఉంటే మీ పేగులు మిమ్మల్ని తినేస్తాయి. పూర్వకాలం వేరు, 1000 ఏళ్ళు తపస్సు చేసిన వాళ్ళకి ఏం అవ్వలేదు. కానీ ఏమన్నారు, కలవు అన్నగత ప్రాణాహ కృతే మంత్రగత ప్రాణాహ. కృతయుగంలో మంత్రం వల్ల బ్రతికేయాలట. మంత్ర జపం చేస్తే కృతయుగంలో అన్నం తినకపోయినా బ్రతికారు. కానీ కలియుగంలో ఏమన్నారు, అన్నగత ప్రాణాహ, ప్రాణములు అన్నము వెడితేనే బతుకుతాయి, అందుకని ఏదో ఒక ఆహారం పడాలి. ఏమీ తినకుండా 2-3 రోజులు డబా డబా మాడిపోతే ఆ తర్వాత వాయుదేవుడు లోపల కూర్చుని కడుపంతా నానా రకాలుగా పాడు చేస్తాడు, ఏ పని చేయలేని దుస్థితిలో కడుగు పెడతాడు. అందులో ఎట్టి పరిస్థితుల్లో కలియుగంలో ఇది గుర్తుపెట్టుకోండి అంతే, కటిక ఉపవాసం పనికిరాదని శాస్త్రమే చెప్పింది. అన్నం తినకూడదు కనుక దాని బదులుగా ఒక ప్రత్యామ్నాయం, మీ శరీరమునకి ఏది పడితే అది. కొంతమందికి అరటిపండు తింటే పడుతుంది, కొందరికి అరటిపండు పడదు, కొందరి కర్మ దానిమ్మకాయ పడదు, కొంతమందికి యాపిల్ పడదు, ఒక్కొక్కడికి ఉప్పుడు పిండి పడదు, ఒక్కొక్కడికి ఏది పడదు, కొందరికి ఎవరితోటి ఏది పడదు. ఏది పడుతుందో చూసుకోండి, దాన్ని స్వీకరించండి, కానీ శరీరాన్ని మాత్రం నిలబెట్టుకోండి. 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మొండిగా ఉంటానంటే ఎలా కుదురుతుంది? అందువల్ల మనం కూడా శాస్త్రాన్ని నమ్ముతున్నాం కాబట్టి ఆయన చెప్పినట్టు చేయాలి. కలియుగంలో పూర్ణ ఉపవాసము నిషేధము, ఈ దృష్టిలో పెట్టుకోండి. సరే, అందువల్ల నువ్విక్కడ తపస్సు చేయమనగానే ఈయన ఏం చెప్పాడు, విష్ణు అదృశ్యం అయిపోగానే అక్కడే ఉండి పురాణాలు చెప్పేవాడు, ఏకాదశికి ఉపవాసం ఉండేవాడు, ద్వాదశి ఘడియల్లో స్నానం చేసి ఎవరికైనా ఏదైనా ఎంత పెట్టి తాను తినేవాడు, నిత్యం సంధ్యావందనం చేసేవాడు. ఇక గాలవుడు భక్తి శ్రద్ధలతో పురాణం చెబుతూ ఉంటే ఆయన కంఠ మాధుర్యానికి, ఆయనలో ఉన్న నవరసాలు చిరికించే శక్తికి ఆకర్షితులై ఎక్కడెక్కడి నుంచో పురాణం వినడానికి వచ్చేవారట. పూర్వకాలంలో పురాణానికి వినడానికి వచ్చేవాళ్ళు ఇవాళ సోమవారం రాము మంగళవారం రాము డ్యూటీ ఉంటుందని ఎగ్గొట్టేవారు కదట. ఆదివారం ఎంత ముందు వస్తే సోమవారం ఇంకెక్కువ వచ్చేవారట. సోమవారం కంటే మంగళవారం పెరిగేవారట. మళ్ళీ ఆఖరి రోజుకొచ్చేసరికి, భోజనాల రోజుకొచ్చేసరికి ఆదివారం నాడు మధ్యాహ్నం భోజనాలు పెడతారు కదా, అప్పుడు మాత్రం 750 మంది వచ్చేవారట. అలా జనం పెరిగేవారు తప్ప తరిగేవారు కాదు. ఇప్పుడు కలియుగం కదా, ఆదివారం శనివారం బాగా వస్తారు. ఆది శనివారాలు వస్తే అన్ని గుళ్ళు కళకళలాడుతున్నాయిలేండి. ఆ తర్వాత మాత్రం సోమవారం వచ్చిందంటే గిలగిల్లాడిపోతున్నారు. ఏం చేస్తాం, ఎవరి కష్టాలు వాళ్ళు అనుకోండి, చేత కష్టాలు చేత, పేత కష్టాలు పేత అన్నారు. కానీ ఆ రోజుల్లో ఈ హడావిడి, ఈ గందరగోళాలు, ఈ ఉద్యోగాలు, ఈ సాఫ్ట్వేర్లు, కొండాపూర్లు, హైటెక్ సిటీలు, ఈ గందరగోళాలు లేని రోజుల్లో అందరూ శ్రద్ధగా వచ్చి పురాణం వినేవారు. ఒక 7 ఏళ్ళకి తక్కువ కాకుండా వినేవారు. వచ్చిన వాళ్ళందరికీ ఆయన పెడుతూనే ఉండేవాడు, నిత్య సంధ్యావందనాలు పురాణాలు చెబుతూనే ఉండేవాడు. చెప్పాను కదండి, ఆయనలో నవరసాలు ఉన్నాయి. మధ్య మధ్యలో సంతోషం కలిగించేవాడు, హాస్యం ఉండేది, కంఠం బాగుండేది, కథ చెప్పే విధానం అర్థమయ్యేది. కొంతమందికి అది చెబితే ఏం చెబుతాడు వాడికి అర్థం కాదు, చెప్పేవాడికి వినేవాడికి అర్థం కాకపోతే ఇంకా వ్రతం కథ ఏమంటాడు ఎవడన్నా. అలా కాకుండా ఈయన చెబితే అర్థమయ్యేది. అందువల్ల వచ్చేవారు. ఒకరోజున అక్కడికి ఒక రాక్షసుడు వచ్చాడు. వాడు భయంకరాకారంలో ఉన్నాడు. వాడికి అంత జుట్టు, తాగేసిన వెహికల్లో ఏమున్నాడు వాడు తెలియదు. పెద్ద పొట్టోటి వేసుకొచ్చాడు. ఎవడ్రా ఇక్కడ పురాణం చెబుతున్నాడు అన్నట్ట. పాపం గాలవాడు తెలియక నాలామాయకంగా, నేనేనండి పురాణం చెబుతున్నాను అన్నాడు. ఏమిరా, నువ్వు విష్ణువు ఉన్నాడంటావా, శివుడు ఉన్నాడంటావా, పురాణాలు ఉన్నాయంటావా అంటూ పురాణాలు చెబుతున్న నిన్ను ఈ క్షణమే మెడ విరిచి ఆ తలకాయ నోట్లో వేసిన జీడిపప్పు నవ్వులినట్టు వదిలేస్తాను, నీ రక్తం కూల్ డ్రింక్ తాగినట్టు తాగేస్తాను అంటూ మీదకొచ్చాడు. పాపం అప్పటికీ అన్నట్ట రాక్షస, ఏదో మా దారిన మేము పురాణం చెప్పుకుంటున్నాం, మా వల్ల ఎవరికీ అపకారం ఉండదు, నేను ధర్మాన్ని ఆచరించమంటాను తప్ప అధర్మం చేయమన్ను, హింసని బోధించను, నీకు పుణ్యం ఉంటుంది వెళ్ళిపో అన్నట్ట. వాడు వింటాడా, అలా వింటే వాడెందుకు అవుతాడు వాడు. అందుకని వాడు, వేద ధర్మం అంటే నాకు అసహ్యం, అందులో విప్రులంటే మరీ ద్వేషం, నిన్ను సర్వనాశనం చేస్తున్నాను హుమ్మని రెండు చేతులు చాచి మీదకు వచ్చాడు వాడు. వాడు దొంపదగా వాడు మొహం చూస్తే ఉన్నాడు ప్రేతకళవాడును. వాడు జుట్టు భీకరం, వాడి కంఠం దరిద్రం, వాడి రూపమే దరిద్రం. పైగా వాడి వెనకాత నలుగురు అశిష్యుడు చప్పట్లు కొడుతూ వీడి వెనకాల. ఇంతలో గాలవుడు ఓం నమో నారాయణాయ అన్నాడు. రివ్వున ఆయన పక్కనున్న చక్రం పైకి లేచింది. భయంకరాకారంతో ఆ చక్రం వచ్చింది. అందరూ చూస్తూ ఉండగానే ముందు ఈ రాక్షసుడి తల నరికి అవతల బారేసింది. వాడి పక్కనున్న వాళ్ళ తలకాయలు కూడా నరికేసింది. పూర్వకాలంలో జైల్లో బిడ్డాలు, భోజనాలు, వేల్స్ లేవండోయ్, తల నరికి పారేసింది అంతే. దెబ్బకి చచ్చి కింద పడ్డాడు వాడు. ఈ కథ సౌనకాదులు సూత్రుడి ద్వారా వింటున్నారు కదా, వాళ్ళు ఆశ్చర్యపోయారు. సుదర్శనం రాక్షసనాశనంచ స్మరేత్ సకృద్వాస సపాపభాక్ అని నువ్వు అంటున్నావు. సుదర్శన చక్రం రాక్షసుని చంపిన కథ గురించి చెప్పావు. ఎవడా రాక్షసుడు, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాడు, సుదర్శన చేతిలో వచ్చిన వాడి ఫ్లాష్ బ్యాక్ ఏమిటి, ఆ కథ చెప్పన్నట్ట. అప్పుడు ఆయన చెప్పడం మొదలెట్టాడు. పూర్వం వశిష్ఠ మహర్షి హిమాలయ పర్వతంలో కొంతకాలం శివారాధన చేశాడు. వశిష్ఠుడు తన పేరు మీదుగా వశిష్ఠేశ్వర లింగం అనే లింగాన్ని ప్రతిష్ఠించాడు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళవలసిన కథ. ఇప్పటికీ హిమాలయాల్లో వశిష్ఠేశ్వర లింగం ఉన్నది, కేదారం దగ్గర ఉంటుంది. చాలా లింగాలు ఉన్నాయి అక్కడ, ఆ లింగాలన్నీ క్రమక్రమంగా మనకు కనపట్టలేదు, కొంచెం వెతుక్కోవాలి. అక్కడ వశిష్ఠుడు చాలా తపస్సు చేసి ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. శివారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా ఒంటికి విభూతి పూసుకోవాలి. అదొక కఠోర నియమం. అందుకని వశిష్ఠాః త్రిముఖాః సర్వే శివభక్తా మహోజసః భస్మోద్ధూలిత సర్వాంగాః త్రిపుండ్రాంకితమస్తకాః రుద్రాక్షమాలాభరణాః. వశిష్ఠుడు, ఆయన కుమారుడు శక్తి, శక్తి కొడుకు పరాశరుడు, ఈ ముగ్గురు ఒకేసారి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఒళ్ళంతా విభూతి పూసుకుని మెడలో రుద్రాక్షలు వేసుకుని మధ్యలో ఒక నామం అచ్చం సోలం మధ్యలో దాగా పెట్టుకుని కఠోర నియమంతో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. దాన్ని పూజించేవారు. రోజు ఓం నమశివాయ అనే పంచాక్షరీ జపం చేసేవారు. శివుడికి సంబంధించిన స్తోత్రాలు చదివేవారు. ఇలా ఉండగా అలంబుసుడు అని పేరు కలిగిన ఒక ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన ఒక గంధర్వుడు, ఆయన భార్యలంతా వసువులు. అందులో ఈ అలంబుసుడు చాలా గట్టివాడు. ఈ వసువులందరికీ ఒక నాయకుడు కూడా, గానం బాగుంటుంది ఆయనకి. ఆయన గానాన్ని చూసి అందరూ మెచ్చుకున్నారట, ఎంత బాగా పాడుతున్నావని. ఏమిటో తెలియదు, కొంతకాలానికి మెచ్చుకున్నాక ప్రజల్లో ఈ మనుషులకు అహంకారం పెరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి ఎక్కడికో వస్తారు, ఎవడన్నా ఫోటో తీస్తే వాడి మీద గయమంటారు, ఏ అంతనది గొడవ. ఈ అహంకారంతో, దురహంకారంతో ఎవడన్నా డామ్మని పడిపోతాట. అందుకే శంకరాచార్యులు వారు సుస్పష్టంగా చెప్పాడు, ఒరే పిచ్చాడా, నీ దగ్గర జనం ఉన్నారని, ధనం ఉన్నదని, కీర్తి ఉన్నదని అహంకరించకు, అహంకారం దెబ్బకి డామ్మని పడిపోతావు, ఎందుకు పనికి రాకుండా పోతా ఉన్నారు. మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. కాలహ కాలము, సర్వం నిమేషాత్ హరతి, ఒక్క నిమిషంలో నాశనం చేస్తుంది. ఇదేని నాశనం చేస్తుందట, ధనం జనం యౌవనం ఈ మూడు నాశనం చేస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ధన జన యౌవన గర్వం మా కురు, ఇవి పొందద్దు అన్నాడు శంకరాచార్యులు. బాగా డబ్బుంటే ఏమైపోతున్నట, నా దగ్గర డబ్బున్నది, నేను విమానాల్లో తిరగగలను, నేను కన్ను సైగ చేస్తే ఎవడన్నా వస్తాడు, నా డబ్బుతో ఏదైనా చేస్తాను అనుకుంటాడు ఈ పిచ్చాడు. బాగా డబ్బు ఉందని గర్వించకు, ఏ క్షణంలో డబ్బు డిబ్బనైపోతుందో తెలియదు. ఎంతమందిని చూసామండి మనం మన కళ్ళ ముందు, నిన్నటిదాకా కోటీశ్వరుడు అనుకున్నవాడు తేడా వస్తే క్షణంలో బికారైపోతాడు. నోట్లో ఎంత ముద్ద పెట్టేవాళ్ళు లేక గెదగెదలాడి తెచ్చిన వాళ్ళు ఉన్నారండి. కోట్లు సంపాదించి పెళ్ళాన్ని తెచ్చి అన్నం వద్ద కొడుకు పెడతాడా కూతురు పెడుతుందా అని అలమటించిపోయి చివరికి పక్షవాతం వచ్చి పదవులు పోయి తెచ్చిన వాళ్ళు ఎంతమందిని చూడలేదు మనం. మన కళ్ళ ముందు చావలేదు అలాగ, తిండి లేక. కాబట్టి డబ్బుందనే అహంకారం ఎప్పుడూ వద్దు. డబ్బు కంటే ఇంకా డేంజర్ ఏంటంటే జనం అండి, ముఖ్యంగా రాజకీయ నాయకులకి. జనం అందరూ జై జై అని కొడుతూ ఉంటే వీళ్ళంతా నా వాళ్ళు అనుకుంటాడు ఈ పిచ్చాడు. ఇవాళ ఈ పార్టీలో ఉంటే జై అంటారు, రేపొద్దున తొయ్యి అంటారు. వీళ్ళంతా మరి అంటే ఎప్పుడు ఉంటారు ఎప్పుడు అనుకోదు. ఎక్కడైనా అంతే, నా వెంట 10 మంది జనం ఉన్నారనే అహంకారం వద్దు. జనం ఎప్పుడు విడిచిపెడతారో తెలియదు, ఎప్పుడు పొగుడుతారో తెలియదు, ఏం తేడా వస్తుందో తెలియదు. ఇవాళ జై అన్నవాడు రేపు చీ అనొచ్చు, చీ అన్నవాడు జై అనొచ్చు. ఈ అహంకారం మనం పొందకూడదు. ఈ జనాన్ని చూసి, నిలకడలేని జనాన్ని చూసి అహంకరించద్దు. ఏదో వాడికి ఎవరికి అవార్డు వచ్చిందిట, జనం అందరూ జై అన్నారు, రేపొద్దున వాడు ఏదో తిడతాడు, తిట్టడం మొదలెడతారు. ఇవాళ యూట్యూబ్లో అక్కడ జై గురుదేవ అన్నవాడే రేపొద్దున తొయ్యి గురుదేవ అనొచ్చు. అందువల్ల ఈ జనాన్ని చూసి కూడా అహంకరించకు. ఇక మూడవది యౌవనం. నాకు ఎప్పుడు ఈ 25 ఏళ్ళే, నేను ఎప్పుడు 30 ఏళ్ళే, నేను యౌవనంలో ఉంటాను అనుకోకు. కళ్ళు మూసి తెరిచేలో ముసలాడైపోతావు. ఏదో నన్ను పక్కన ఎట్టేయండి కానీ, ఎంతమంది చూడలేదు కళ్ళ ముందు ముసలాడైపోలా. ఇప్పుడు తాతయ్య గారికి ఇప్పుడు పాత రోజులు గుర్తుకొస్తున్నాయట, పెళ్ళైన రోజుల్లో జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టినట్టు గుర్తొచ్చిందిట. ఇప్పుడు చూస్తే ఆయనకి 75 ఏళ్ళు వచ్చాయి. అందరూ అంతే అలా అయిపోతూ ఉంటారు క్రమక్రమంగా. నిజంగానండి, నేను ఎప్పుడు 25 ఏళ్ళు కుర్రాళ్ళేగా ఉంటాం అనుకుంటాం మనం పిచ్చాళ్ళం. 25 కాదు 4 25లోకి వచ్చేస్తాం. కొద్ది రోజులకి అసలు మనం ఉన్నాం. ఎంత గొప్ప యౌవనమైన క్షణంలో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నా కళ్ళ ముందు ఎంతమంది చూశానండి ముసలాళ్ళని, వేళాకోళం చేసిన వాళ్ళని చూశాను. ముసలాళ్ళని వేళాకోళం చేసిన వాళ్ళందరూ ఇప్పుడు నాకంటే ముసలాళ్ళు అయిపోయారు. మా కాలేజీలో నా దగ్గర చదువుకున్న కుర్రాడు అనమాట, నేను మంచి కుర్రాడు అవుతాను అన్నాడు వాడు. ఇప్పుడు అసలు వాడికి మేసం లేదు, నెత్తి మీద వెంట్రుక లేదు. సాధారణంగా బట్టతలు అంటారు కానీ బట్ట మేసం కూడా వచ్చింది, మేసం కూడా ఊడిపోయింది వాడికి, గడ్డం ఊడిపోయింది, అన్నీ నొమ్మగా మైదానం అయిపోయి ఇవేమీ మనం అహంకరించక్కర్లేదు బాబు, అందరం ఎప్పుడైనా సరే డామ్ అని వెళ్ళిపోయేవాళ్ళమే, కాబట్టి శరీరంలో ఏమి మిగలవు. అందుకని మా కూరు ధన జన యౌవన గర్వం, ధనము జనము యౌవనమున్నాయని ఎప్పుడూ గర్వించకు. కాలం నిమిషంలో అన్నీ నాశనం చేస్తుంది, ఆ తర్వాత ఏం మిగులుతుందిగా? ముసలితనలతో ఇంట్లో కూర్చుని వార్తాంకోపిన పృచ్ఛతిగే, ఇంట్లో ఒక్కడు కూడా మన ఎవడో పట్టించుకోడు. యవ్వనంలో ఉన్నప్పుడు మనం బయటకెళ్ళి తిరుగుతాం, రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్నాక ఏమన్నా కూర్చోడు నాన్నగారు లేదా కూర్చోడు తాతగారు అంటారు వాళ్ళు. తాత నీకేం తెలియదు దుర్గ అంటాడు. అప్పుడు ఈ తాతగారు ఇలా కూర్చుని ఏడుస్తూ ఉంటాడు, లేదా అయ్యా అప్పుడు చూసినా పురాణం అని తిరుగుతావు దిక్కుమాలాడా, ఎప్పుడు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండవా అనొచ్చప్పుడు. ముసలాళ్ళు అంటే అందరికీ అనుమానమే కదా, అవమానమే కదా. ఏ కాలప్రభావం! అందువల్ల మహానుభావులు ఏం చేస్తారన్నమాట, వీటిని ఎప్పుడూ పట్టించుకోరు. ఈయన కూడా అలాగే మహానుభావుడు, అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే వశిష్ఠుడు, ఈ అలంబుసుడు అనేటటువంటి వాడు వసు వచ్చాడని చెప్పాను కదా, వాడు అవడానికి గంధర్వుడైనా వసువునికి రాదవడంలో వసు అని పిలువబడ్డాడు. వాడికి మంచి కంఠం ఉండేదిట, ఆ కంఠాన్ని చూసి అందరూ మెచ్చుకునేవారట. బాగా పాడతా ఉండడంతో అహంకారం వచ్చింది, నేను బాగా పాడతానా నా కంఠం అంత బాగుందా అనుకున్నాడు. జనమందరూ జయహో నీ గాత్రం బాగుందండంతో రెచ్చిపోయాడు. తర్వాత యౌవనం ఉన్నది, దేవతలు కాబట్టి ముసలితనం లేదు వాళ్ళకి. ఇక ఇది కాక ఇంద్రుడు ఆయనకు ఒక మంచి మాల ఇచ్చాట, ఆ మాల వెడలో పోసుకున్నప్పుడల్లా వాడికి అహంకారం పెరిగేది, ఇంద్రుడు అంతటి వాడు నా వెడలో గొలుసేశాడు అన్నారట. ఆ తర్వాత కొంతకాలానికి ఏమైంది, నారదుడు నువ్వు మంచి అద్భుతమైన హరిగానం చేస్తున్నావు కాబట్టి నీకు గాయక శిఖామణి విరుదిస్తున్నాను అన్నాడు. ఇది ఒక అహంకారం. ఇలా చెప్పగా అవార్డులు వచ్చాయి, పొగడ్తలు వచ్చాయి, ఈ అహంకారం మరీ పెరిగిపోయింది. దీనికి తోడు వీడి దగ్గర కొంతమంది చేరారు. ఈ అలంబుసుడి దగ్గరకు వచ్చి, ఇంత అందంగా ఉన్న నీకు, ఇంతమంది భార్యలు ఉన్న నీకు, ఇన్ని బిరుదులు ఉన్న నీకు, అప్పుడప్పుడు మజా చేసుకోవాలనే కోరిక లేకపోతే ఎలాగా? కాబట్టి మేము బుడ్డిస్తాం, కేవలం డిసెంబర్ 31నే కాదు 365 రోజులు కాస్త బుడ్డి పుచ్చుకుంటే గొంతు బాగా పిగులుతుంది, కొంచెం పుచ్చుకో అన్నారట. తాగుడు అలవాటైంది, మొదలవుతాయి ఇక వ్యసనాలన్నమాట. ముందు ఒక చొక్క ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు, ఆ తర్వాత వీడే మొత్తం శరీరం అంతా ఫ్రీ అయిపోతుంది. వీడు మధ్యాహ్నానికి అలవాటు పడ్డాడు, లోలుడైపోయాడు, తనను తాను మర్చిపోయాడు. అలా తాగుడు మేకంలో ఒకనాడు వశిష్ఠాదులు శివార్చన చేసుకుంటున్న కేదార క్షేత్రానికి వచ్చారట. ఆ సమయంలో ఆడవాళ్ళు మేము కూడా కాసు పుచ్చుకుంటూ ఉన్నారు, అతని భార్యలు వీళ్ళంతా కలిసి వశిష్ఠుడు, ఆయన కొడుకు శక్తి, ఆయన కొడుకు పరాశరుడు, ముగ్గురు శివలింగార్చన చేస్తున్న స్థలానికి ఎదురుగుండా మందాకిని నదిలో దిగారండు. అది హాలాస్యనాథ తీర్థం అని కూడా పిలువబడుతుంది, అది చాలా గొప్ప తీర్థం. కేదారం దగ్గర ఉన్న గంగని ఏమని పిలుస్తారు, మందాకిని. ఆ మందాకినిలో ప్రారంభంలో శివుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు చిన్న బ్రిడ్జి ఉంటుంది, ఆ బ్రిడ్జి దగ్గర ఉన్న రేవుని హాలాస్య తీర్థం అంటారండి. అవి అక్కడ స్నానం మేము చేసాం, మా పెద్దన్నయ్య గారు మేము అందరం చేసాం, చాలా గొప్ప తీర్థం. అక్కడ నిజానికి తపస్సు చేసేవాళ్ళు తప్ప ఎవరు పడితే వాళ్ళు స్నానం చేయకూడదు. ఇదిగో ఈ అలంబుసుడు తన భార్యలతో ఈ దిక్కుమాలిన స్త్రీలు అందరితో కూడా వచ్చేసి అక్కడ జలక్రీడలాడాడు. మొత్తం బట్టలు ఇప్పేసి పక్కన పెట్టి జలక్రీడలాడడం మొదలుపెట్టారట. చిక్రీడ స వివస్త్రాభి సాకం యువతిభిర్ముద, ఆడవాళ్లతో కలిసి వివస్త్రుడి ఒకళ్ళ మీద ఒక నీడు జల్లుకుంటూ జల్లకాలాటలలో అని పాడుకోవడం మొదలెట్టారు. నిజానికి అక్కడ స్నానం చేయడం చాలా కష్టం, మనబోటి వాళ్ళకి ఆ చలికి హడిలిపోతాం. వాళ్ళు దేవత స్వరూపాలు కనుక ఆ చలిని తట్టుకొని స్నానం చేశారు. ఇంతలో వశిష్ఠుడు శివలింగాభిషేకానికి నీళ్లు తీసుకురావడానికి స్వయంగా కొడుకుతో మనవడితో కమండలాలతో అక్కడికి వచ్చాడు. ఆయన చూడగానే స్త్రీలు సిగ్గుపడి బట్టలు కట్టేశారండి. అవి ఆడవాళ్ళకి ఎప్పుడు జ్ఞానం ఉంటుంది, అందుకని వాళ్ళు టక్కున బట్టలు కట్టుకున్నారు. వీడు మాత్రం తెగ తాగిన మైకంలో అలా ఎర్రబడిన కళ్ళతో చూసి, ఎవడో రా నువ్వు, ఇంత గడ్డం వేసుకుని జటాజూటాలు ధరించి రుద్రాక్షలు ధరించి ఒళ్ళంతా బూడిది పూసుకొస్తే నిన్ను చూచి మేము లేవాలా? అనవసరంగా మా జలక్రీడలు పాడు చేసావు, ఆడవాళ్ళు హాయిగా నాతో బట్టలు లేకుండా జలక్రీడలు ఆడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా, దౌర్భాగ్యుడా, ఆడమగ కలిసి జలక్రీడలు ఆడుతుంటే రాకూడదని తెలియదా అన్నట్టు. పైగా నేను బట్టలు కట్టుకోను ఇలాగే ఉంటాను ఏమిటి అన్నట్టు. శివలింగాభిషేకం చేయడానికి నీరు తీసుకోవడానికి మేము ఇక్కడికి వస్తే దేవతల్ని అపహాస్యం చేస్తావా? మూర్ఖుడా, ఇదే నీకు నా శాపం. ఈ క్షణమే భయంకర రాక్షసుడివైపోయి నరమాంస భక్షణం చేస్తూ తిరుగు పో, నీ అందమైన రూపం వికృత రూపమైపోతుంది. నిన్ను చూచి ఇంతకాలం వెంటబడిన ఆడవాళ్ళు నిన్ను అసహ్యించుకుంటారు. నువ్వే స్నేహితుడు అని నమ్మి నీకు ఈ మద్యం అలవాటు చేసిన వాళ్ళందరూ నిన్ను తిడతారు. అందరికీ దూరం అయిపోయి భ్రష్టుడు వైపు రాక్షసుడు వైపు అని చెప్పించేశాడే. దెబ్బకి అడిలిపోయాడు, దెబ్బ దిగొచ్చిందండి వీడికి. చూస్తూ ఉండగా వికృతాకారం ధరించేసేటవాడు, మళ్ళీ మామూలు కదట, మహాదంష్ట్రో మహాకాయో రక్త స్మిశ్రు శిరోరుహ. వాడి శరీరం భయంకరాకారం అయిపోయింది, మీసాలు ఎర్రబడిపోయాయి, జుట్టంతా మారిపోయింది. వికృతాకారుడైపోయాడు వాడు, భేకరాకారుడైపోయాడు. దాంతో ఆడవాళ్ళు ఏడుస్తూ వచ్చి కాళ్ళ మీద పడి, స్వామి నిన్ను చూసి మేము వస్త్రాలు ధరించాం కదా, మమ్మల్ని కనికరించవా, ఎంతో అందంగా ఉన్న మా భర్త ఇలా అయిపోయాడు, ఎన్ని సంపదలున్న భర్త లేని స్త్రీకి శోభ ఎక్కడుంటుంది, మా ఆయన ఉంటేనే మాకు ఆనందం, ఈ దుర్మార్గుడు ఇలా అయిపోయినందుకు మేము ఏడుస్తున్నాం, నువ్వు కరుణాస్వరూపుడు అనుగ్రహించని ప్రార్థించారు పాపవాళ్ళు. వాడికి ఏదన్నా ఇంకేదన్నా శిక్ష అయ్యి, లేదా కొంతకాలం పోయాక ఈ శాపం నుంచి విముక్తి పొందేటట్టు చెయ్యి, మేము ఇలా ఉంటే తట్టుకోలేము అన్నారట పాపవాళ్ళు. కాళ్ళు పట్టుకున్నారు, ఏడ్చారు. భర్తకేసి తిరిగారు, దౌర్భాగ్యుడ, మహాత్ములతో అలా మాట్లాడచ్చట్రా, క్రువ్వు ఎక్కి నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చా అని మందలించారు. తప్పు చేసినప్పుడు భర్తను తిట్టచ్చు అని శాస్త్రం చెబుతున్నది, నేను చెప్పలేదు. తప్పు చేసినప్పుడు మాత్రం భర్తను అప్పుడప్పుడు కాస్త తిట్టచ్చు. వాళ్ళు అలాగే తిట్టారు మరి, ఎందుకంటే పాడైపోతున్నాడు కనుక. ఎప్పుడు తాగి తందనాలు పాడైపోతున్నాడు అండి. అప్పుడు భర్త పాడైపోతుంటే భార్య తాగద్దు, ఏమండి మహానుభావ తాగద్దు అని బతిమాలితే అండి కదా, దిక్కుమాలడ తాగుడు మాంతావా లేదా అని అప్పడాలు కర్రపుచ్చుకుని ఒకటి ఇచ్చుకోవడం తప్పు కాదని శాస్త్రం చెబుతున్నది, నేను చెప్పలేదు, వ్యాసుడు చెప్పాడు. అన్నీ బాగున్నప్పుడు మాత్రం తిట్టుకోకండి, హాయిగా ఇద్దరు బాగున్నప్పుడు సంతోషంగా మాట్లాడుకోండి, కానీ మరీ మనిషి పాడైపోతున్నప్పుడు ఆ మాత్రం అందరం చెప్పతలాగా. అప్పుడు ఆయన జాలిపడి, అమ్మాయిలు నిజంగా మీరన్నట్టుగా మీ సౌభాగ్యం పాడు చేయడం నాకు ఇష్టం లేదు, ఈ దుర్మార్గుడు అసభ్యంగా మాట్లాడాడు, వివస్త్రుడై తిరిగాడు, శివలింగానికి ఎదురుగుండా కూర్చుని దిగంబరంగా స్నానం చేశాడు, పైగా వచ్చినప్పుడు పశ్చాత్తాపం లేకుండా మమ్మల్ని నిందించాడు, అందుకే కోపం రాని నాకు కోపం వచ్చి రాక్షసుడైపోవాలన్నాను. ఇతడు 16 సంవత్సరముల పాటు రాక్షసుడిగా తిరుగుతాట, ఎన్నాళ్ళు 16 ఏళ్ళు. తతస్తు షోడశాబ్దాంతే రాక్షసోయం మునీశ్వరాహ. 16 ఏళ్ళు గడిచిన తర్వాత ఇతడు పరమ పవిత్రుడైన గాలవుడనే మహర్షి రామేశ్వర ప్రాంతంలో తపస్సు చేసుకుంటుంటే అక్కడికి వెడతాడు. ఆ ముని పురాణం చెబుతూ ఉంటాడు పద్మాకర్ గారిలాగా, ఆయనకిని ఆయన భక్తుల్ని తిరస్కరిస్తాడు. అప్పుడు ఆయన రక్షించడానికి విష్ణువు పంపిన చక్రం వాడి తల నరుగుతుంది. ఆ దెబ్బతో వాడి శిరస్సు తెగ్గానే వాడు తిరిగి వసువుగా మారి మీతో కలిసి హాయిగా ఆనందంగా సుఖంగా ఉంటాడు. ఇది వాడికి శాప విముక్తి అనగానే పెద్ద ఎక్కువ దుఃఖం పొందినా కనీసం 16 ఏళ్ల తర్వాత అయినా విముక్తి కదా అని వాళ్ళు వెళ్ళిపోయారట. వీడు మాత్రం ఏడుస్తూ కూర్చున్నాడు, అందుకే పొరపాటు చేయకూడదు అనుకున్నాడు. చూస్తూ ఉండగానే భయంకరాకారుడైపోయి భార్యను విడిచిపెట్టి పిచ్చెక్కి తిరిగాడు. భార్యను కూడా వాడు రూపాన్ని చూచి వణికి వదిలిపెట్టి పారిపోయారట. వాడు భర్త అందంగా ఉన్నప్పుడు భర్త, కానీ ఈ రాక్షసుడైపోయి నరమాంసం తింటే వాడితో ఎవరు కాపురం చేస్తారు. 16 ఏళ్ళు వాడు చాలా కష్టాలు పడ్డాడు, తినకూడనివి తిన్నాడు, పిచ్చి పనులు చేశాడు. చివరికి వశిష్ఠుడు శాపాంతం ఇవ్వడం వల్ల ఇదిగో కాలవుడు తపస్సు చేసుకుంటున్న చోటికి, ఆయన పురాణం చెబుతున్న చోటికి వచ్చాడు. ఆయన్ని మింగపోతే చక్రం వచ్చి వాడి తల నరికింది. విష్ణు చక్ర స్పరిశ వల్ల వాడికి అసలు రూపం వచ్చి ఆ చక్రానికి గాలవునికి నమస్కరించి భక్తితో ప్రార్థన చేసి దివ్య విమానం ఎక్కి భార్యలతో పాటు తిరిగి వెళ్ళిపోయాడు. ఆనాడు చక్రం నీచక్రముడైన రాక్షసుని చంపడం వల్ల అప్పటి నుంచి ఈ తీర్థం వరకు చక్ర తీర్థం అని పేరు వచ్చిందనమాట. ఇప్పుడు అది రామేశ్వరంలో ఉన్నది. నిజానికి ఈ చక్రతీర్థం చాలా పెద్దది. పూర్వం రామేశ్వరం నుంచి నైమిషారణ్యం దాకా వ్యాపించి ఉండేదిట, కానీ తర్వాత ఏమైంది, ఈ పర్వతాల రెక్కలు ఇంద్రుడు నరుగుతున్నప్పుడు పర్వతాలు పడిపోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో పూడుగుపోయి నైమిషారణ్యంలో మిగిలింది, రామేశ్వరంలో మిగిలింది, మళ్ళీ మనకి కాశీలో చక్రతీర్థం మిగిలింది. 3 చోట్లే మనకి చక్రతీర్థం కనబడుతున్నది, మిగతా చోట్ల ఆ తీర్థం లేకుండా అయిపోయిందిట. అది కూడా ఇక్కడే చెప్పారు ఇంద్రుడిని. అందుకే నైమిషారణ్యం వెళ్ళినప్పుడు కూడా అక్కడ చక్రతీర్థంలో స్నానం చేయాలి, కాశీ వెళ్ళినప్పుడు మణికర్ణిక దగ్గరున్న చక్రతీర్థంలో స్నానం చేయాలి, రామేశ్వర చక్రతీర్థంలో కూడా స్నానం చేయాలి.
ఈ విధంగా మొదటి రోజు మనకి చక్ర తీర్థం వరకు కొన్ని చెప్పుకున్నాం. చాలా అద్భుతమైన విశేషాలు, ఎప్పుడూ లేని విశేషాలు వస్తాయి. కాబట్టి మిగతా 7 రోజులు కూడా సద్వినియోగం చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.